డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్, ఈ నూతన యుగంలో నూతన యుగం అంటే మన కుంభయుగంలో వచ్చాం కాబట్టి నూతన యుగం అంటున్నాం. మీనయుగం అయిపోయి కుంభయుగంలో ఉన్నాం. కుంభయుగ లక్షణాలు మనకు బాగా వంటపడితే తప్ప ఈ నూతన యుగం ఎలా ఉంటుందో తెలియదు. కుంభ లక్షణాలు, కుంభరాశి లక్షణాలు ఏంటంటే వ్యాపకత్వం, అది వాయుతత్వ రాశి కాబట్టి వాయువు ఎలాగా ఆకాశం ఎక్కడెక్కడ ఉంటుందో వాయువు కూడా అక్కడే ఉంటుంది. కదలకపోతే ఆకాశం, కదిలితే వాయువు అని దానికి డెఫినేషన్. అలాగా వాయువు అంటే ప్రత్యక్ష బ్రహ్మ కాబట్టి కుంభరాశి లక్షణాల్లో అంతటా వ్యాపించినది ప్రత్యక్ష పరబ్రహ్మం ఎవరైతే వాయువు ఉన్నాడో ఆ రాశి కుంభరాశి ద్వారా ఇవన్నీ వ్యక్తమవుతాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ యుగానికి సంబంధించిన ధర్మాలు, ఈ కుంభరాశికి సంబంధించిన ధర్మాలు మనం తెలుసుకుంటే తప్ప ఈ ప్రస్తుత కాలంలో, పూర్వకాలంలో ఉన్న శిష్యులకి ఈ కుంభరాశి నడుస్తున్న ఈ న్యూ ఏజ్కి సంబంధించిన శిష్యులకి తేడా ఉంటుంది. మొదట మీనయుగంలో ఒకళ్ళని ఎవరినన్నా ఒకళ్ళని చూస్ చేసుకుని వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్ధరించేవాళ్ళు అనమాట. వాళ్ళ ద్వారా చాలామందికి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదు కుంభయుగం కాబట్టి సామూహికంగా దీక్షలు ఇవ్వటమే తప్ప ఒక్కళ్ళని ఇద్దరిని చూస్ చేసుకోవడం ఉంటూ ఉండదు. గురువు ఏం చేస్తాడంటే ఒక్కసారి 100 మందికి 1000 మందికి అలా దీక్షలు ఇస్తాడు, అంతమందిని చూస్తూ ఉంటాడు. మీరు బాబాగారి చరిత్ర చూస్తే, షిర్డీ సాయి చరిత్ర, దీనికి సంబంధించినవి కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి. దాంట్లో ఆయన పైసలు తీసి ఆయన జోలిలోంచి వీడు ఫలానా లక్ష్మి, వీడు ఫలానా శ్యామ ఇలా అని ఆ పైసల్ని ఇలా రుద్ది మళ్ళీ జోబులో వేసుకునేవారు అని ఉంటుంది. అంటే దానికి సింబాలిక్గా వాళ్ళ ఉన్న పాపాలని లేకపోతే ఇంకా మిగతా వీటిని క్షాళనం చేసేయటం, వాళ్లలో ఉన్న దోషాలు పోగొట్టి వాళ్ళని ఉద్ధరించడం అనేది సింబాలిక్గా ఈ రూపాయి బిళ్ళలు, అర్ధ రూపాయి బిళ్ళలు, కాసులు, చిలికాన్లు ఉంటాయి ఆ కాలంలో ఉండే కదా దమిడీలు, వాటి ద్వారా ఫలానా వ్యక్తిని సాయం మార్చేవారు. అలాగే గురువు ఏం చేస్తాడంటే ఏ రూపంలో అన్నా సరే, ఎలాగన్నా సరే అలాగే మనకు థియోసాఫికల్ సొసైటీ దాంట్లో కూడా ఉంటుంది. గురువు ఒక ఆశ్రమంలో ఆడ ముఖ్య శిష్యుల బొమ్మలు ఉంటాయి కదా, జస్ట్ లైక్ మ్యూజియంలో ఇప్పుడు మైన బొమ్మలు పెట్టుకుంటున్నారు లండన్లో, అలాగ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్ని చూస్తూ వాళ్ళు ఆ శిష్యుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా డెవలప్ అవ్వాలో వాళ్ళు దాన్ని గమనిస్తూ ఉంటారు రోజు కాసేపు. అవన్నీ ఒక్కొక్కరిని చూస్ చేసుకుని చేయడం. అలా కాకుండా ఇప్పుడు 100 మంది, లేకపోతే 200 మంది, 300 మంది, 1000 మంది, గురువు గారు చెప్తారు మాస్టర్ 1,000,000 మందిలో నేను కూడా దీక్ష తీసుకుని గాయత్రిని లక్షల్లో ఇస్తారు. ఇదంతా కుంభయుగానికి సంబంధించింది. సో కుంభయుగానికి సంబంధించిన ముఖ్య విషయాలు కొన్ని తెలుసుకుంటే మనకు మాస్టర్ చేయదలుచుకున్న పని ఏంటి, అసలు మాస్టర్ ఏ పని చేయడానికి ముఖ్యంగా ఆయన జీవితం అంతా ధారపోసారు తెలుస్తుంది. దాంట్లో మొట్టమొదటిది ఎప్పుడెప్పుడు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. బాగా అధర్మం కెచ్చు మీరిపోతే అప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి అవసరం బట్టి నేను వస్తూ ఉంటాను. అలాగా అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే యుగం మారుతున్నప్పుడు ఆ యుగానికి సంబంధించిన ధర్మాన్ని చెప్పడానికి వేరే గ్రహాల నుంచి మనకు భూమి మీద అవతరించడం అనేది జరుగుతుంది. అలాగే సిరీస్ నుంచి వచ్చి ఈ న్యూ వరల్డ్ రిలీజియన్ అనే దానికి కావలసిన ప్రాథమికమైనవి అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి చెప్పడానికి వచ్చిన వారిలో మాస్టర్ ఒకడు. మాస్టర్ అంటే మాస్టర్ చెప్పారు, ఈకే గారు తెలుగులో పిహెచ్డి, అలాగే తెలుగు అన్నీ చెప్పి దాని ప్రకారం మనకు ఈ దివ్య జ్ఞానం అందిస్తున్నారు. నేను కెమిస్ట్రీ పిహెచ్డి, నేను కూడా చేసేది అదే పని అని చెప్పారు మాస్టర్. దేర్ ఇస్ నో డిఫరెన్స్, ఆ విషయంలో ఇద్దరు చేసే పని ఒకటే. అలా మొత్తం భూమి మీద ముగ్గురే ఉన్నట్టు మాస్టర్ గారు, ఆర్కే, అలాగే మా శ్రీకే గారు, ఇంకొకళ్ళు ఎవరు ఆయన పేరు చెప్పలేదు. వీళ్ళు ముగ్గురు ఎవరి కింద పనిచేస్తారు, సనత్ కుమారులతో కలిసి పనిచేస్తారు. సనత్ కుమారుడు భూమికి కింగ్, ద కింగ్ ఆఫ్ ది ఎర్త్. ఆయన కింద మిగతా గురు పరంపర అంతా పనిచేస్తుంటుంది. సనత్ కుమారులు శంబళ శక్తిని ఉపయోగించుకుంటూ పనిచేస్తారు. శంబళ శక్తి అంటే ఫస్ట్ రే ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ రే అంటే సంకల్పం. ఈ సంకల్పంలో డిస్ట్రక్టివ్ పవర్ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ పవర్ ఉంటుంది. డిస్ట్రక్టివ్ పవర్, క్రియేటివ్ పవర్. ఈ డిస్ట్రక్టివ్ పవర్ని ఉపయోగించి మొట్టమొదటగా ఒక యుద్ధం జరిగింది. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఈ డిస్ట్రక్టివ్ పవర్నే వాడారు గురువులు కూడా. ఎందుకంటే అది ఉంటే తప్ప కొత్తది నిర్మించడానికి కుదరదు కాబట్టి దాన్ని తీసిపడేయాలని చెప్పి మనకు ఆ పవర్ని డిస్ట్రక్టివ్ పవర్గా వాడాల్సి వచ్చింది. రెండో యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా యుద్ధాలు ఇవి కాకుండా కన్స్ట్రక్టివ్ పవర్గా దాన్ని వాడుతూ ఉన్నారు. దానికి ఈ న్యూ వరల్డ్ రిలీజియన్ అనేది రావాలంటే శంబళ శక్తిని వాడుకుని తీరాలి. శంబళ శక్తి అంటేనే ప్రపంచంలో ఎక్కడెక్కడ వెనకబడిన తనం ఉందో, ఎక్కడెక్కడ దుర్బలత్వం ఉందో, ఎక్కడెక్కడ దీనత్వం ఉందో, ఎక్కడెక్కడ దారిద్ర్యం ఉందో, ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడెక్కడ అణచివేయబట్ట ఉందో, ఇలాంటివన్నింటినీ పోగొట్టి వాళ్ళందరినీ ఉద్ధరించడం. దీని గురువు గారు క్లాసికల్గా బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఈ న్యూ వరల్డ్ రిలీజియన్ మొత్తానికి మాట రాశారు. హిందీలో ఉంటుంది గాయత్రి పరివారం అని చెప్పి, గాయత్రి యజ్ఞం చేయడం అనే దాంట్లో ఇవి కలిసిపోయి మహాశక్తి హమేదో దయాలిజే కర్తవ్య మార్గ పరట పర సేవ పర ఉపకారమేహం నిజ జీవన సఫల బనాజమే హము దీన దుఃఖీ విఫలం వికలం కే సేవక బన సంతాపహరి యోహో భూలే భటకే భిచుడే ఉనుకో తారే ఖుద తరజాలే మహాశక్తి హమేదో దయానిధి. ఇది లేస్తూనే మనం చేసే ప్రేయర్. లేస్తూనే ఏం చేసాము ఆ రోజంతా అదే జరుగుతుంది. అందుకని భాష వేరైనా భావం మటుకు అదే. అలాగే నాకు మోక్షం వద్దు, నాకు మళ్ళీ పునర్జన్మ వద్దు అంటలేను నేను, నాకు గొప్ప జీవితం అక్కర్లేదు, నేను బాధాతప్త హృదయం ఏదైతే ఉందో, దుఃఖితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి వాళ్ళ కళ్ళ నీళ్లు తుడచగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని మనకు శాస్త్రం చెప్తుంది. ఇది గురువుగారి ఆదర్శం. ఇది న్యూ వరల్డ్ రిలీజియన్. మన న్యూ వరల్డ్ రిలీజియన్ అంటే మనకు రకరకాల అభిప్రాయాలు, అవన్నీ తీసి పక్కన పెట్టి అసలు పరమ గురువులు ఏం చెప్తున్నారు రిలీజియన్ గురించి అంటే ద ఫస్ట్ కండిషన్, ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్, భగవంతుడు. ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ ఏం చేయాలి మనం? భగవంతుడు ఉన్నాడు, వెంటనే చూపిస్తావు నాకంటారు. మనం కిందసారి క్లాస్లో చెప్పుకున్నాం, అంటే ఈ కింద కాకుండా అంతకుముందు, భగవంతుడు మనకు సహచరుడు, మనతోనే ఉన్నాడు, మనం పుట్టుతూనే మనతో మొదలయ్యాడు. హృదయంలో ఈశ్వర స్వరూపంగా ఉంటాడు, మన శ్వాసగా మనతో నిరంతరం ఉంటాడు. మళ్ళీ మనం శ్వాస ఆగిపోయేంత వరకు మనతో నిత్య సహచరి. మనం శ్వాస పీల్చకపోయినా ఆయన శ్వాస నడిచేటట్టు చేస్తూ మనల్ని బతికిస్తూ ఉంటాడు. చాలామందికి గాడ్, ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్, భగవంతుడు అంటే ఏమిటి తెలియదు. మూలన భగవంతుని చూపించు, భగవంతుని చూపించు అంటాడు. భగవంతుని చూపించే పద్ధతి ఏంటంటే, భగవత్తత్వాన్ని అర్థం చేసుకున్న మహాత్ములను చూడాలి, అప్పుడు కానీ భగవత్తత్వం అర్థమవుతుంది. ఒక ఆర్కేని చూడాలి, ఒక ఈకే గారిని చూడాలి, అలాగే ఒక పండి శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల్ని చూడాలి, వందనీ మాతాజీని చూడాలి. అలాగే గురు పరంపరలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎవరిని చూసినా మనకు లహరి మహాశీలు చూడండి, ఎవరో ఒక అతను మొరబెట్టుకుంటాడు, బండి అయిపోయింది బాబో నన్ను రక్షించండి, ఎడ్ల బండి, కాసేపటికి ఎడ్ల బండి కదులుతుంది, కదిలి గురువుగారి దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి శ్యామాచరణ లహరి మహాశీలు చెమట్ల కక్కు కొట్టు కూర్చుంటారు అక్కడ. గురువుగారు, గురువుగారు నమస్కారం, మంచి విచిత్రం జరిగింది మీకు చెప్తానండి. ఆగ్రా బాబు బండి లాగిలాగి నాకు ఆయాసం వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకొని అంటాడు ఆయన. అతని ఎద్దులో ఒక ఎద్దు బండిలో రెండు ఎడ్లలో ఒక ఎద్దు ఆగిపోతే ఇంకో ఎద్దులాగా ఈయనే బండి మొత్తం లాక్కొచ్చి 13 కిలోమీటర్లతో వచ్చి సీట్లో కూర్చున్నారు, నేను ఆయన పడుతున్నాను. అప్పుడు వచ్చి ఈయన పలకరిస్తే చెప్పిందని అంటే. అలాగే గురువుగారి చరిత్రలో కూడా దున్నుతూ ఉంటే ఒక ఎద్దు సరిగ్గా లేకపోతే ఆ కాడిలోంచి ఆ ఎద్దును తప్పించి అది తన భుజాన్ని పెట్టుకుని పొలం దున్నారు గురువుగారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సర్వజీవులలోనూ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఉన్న భగవంతుడు ఎలా ఉంటాడో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. న్యూ వరల్డ్ రిలీజియన్ మనం ఊరికే న్యూ వరల్డ్ రిలీజియన్ ఎలా ఉంటుందా అని వదిలేయకూడదు. మన సాధనలో అది ఒక భాగం అవ్వాలి. భగవంతుడిని నేను చూడాలి అని మనకు నిజంగా కోరిక ఉందా, లేకపోతే ఊరికే ఇవన్నీ విని బాగున్నాయి బాగున్నాయి అనుకోవటానుగా? భగవంతుడిని చూడాలి. భగవంతుని చూడటం ఎలాగా? గురువుగారి చరిత్ర చదివితే చాలా డైరెక్ట్గా చెప్తారు, భగవంతుడు ప్రతి ఒక్కడికి అతి దగ్గరగా అతి సమీపంగా ఉన్నాడు, కరుణ స్వరూపంగా. కరుణ అనే దానికి అర్థం ఏంటంటే, అవతల వాడి బాధ నాది అని అనుభవించగలగటం. ఆ వాడు బాధపడితే వాడు చేసుకున్న కర్మకి అనుభవించక మానేస్తాడా? పిచ్చి వేషాలు అయితే రోగం రాకేమొస్తుంది అనకూడదు. అలా అంటే అది ఒక దుష్ట స్వభావం అన్నమాట, అలా ఉండకూడదు. భగవత్ సాన్నిధ్యం మనకు కావాలంటే భగవత్తత్వం భావ సంవేదనల గంగోత్రి అని ఇచ్చారు గురువుగారు, అది మనలో ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. అలా ఉంటే ఆటోమేటిక్గా మనం చేసే సాధనలో దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. శ్వాస ఆగిపోతుంది అని చాలాసార్లు చెప్పుకున్నాం. శ్వాస ఎప్పుడు ఆగిపోతుంది? ఆ కరుణ మనలోకి అవతరించినప్పుడు శ్వాస ఆగిపోతుంది, ఆ ప్రేమ మనలోకి దిగినప్పుడు శ్వాస ఆగిపోతుంది. ప్రేమ అంటే కిందసారి క్లాస్లో మనం ప్రేమ దగ్గర ఆగిపోయినట్టుగా ఉన్నాం, శ్వాస ఆగిపోయినట్టుగా ప్రేమ అక్కడ ఆగిపోయింది క్లాస్లో. ప్రేమ అనే దానికి బ్రహ్మాండమైన ఎక్స్ప్లనేషన్ లేకపోతే డెఫినేషన్ ఏంటంటే, ఈ సృష్టి మొత్తాన్ని ఏ మహాశక్తితోటి భగవంతుడు పరిపాలిస్తూ ఉన్నాడో ఆ మహాశక్తినే ప్రేమ అంటారు. ఏమర్థమవుతుంది మనకి ఇప్పుడు ప్రేమ అంటే? ప్రేమ అంటే ఏమైనా అర్థమైందా? అదొక శక్తి అంటే ఖచ్చితంగా శక్తి, ప్రేమ శక్తి. అందుకే మీకు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో దానికి చదువుకోండి ప్రేమ అంటే ఏంటో, రాజపచ్చారు స్వామి అని చెప్పాను. ఎంతవరకు చదివారు? ఎవరైనా హోంవర్క్ చేశారు? అసలు హోంవర్క్ చేస్తేనే వస్తుంది, ఊరికే వింటే ఏమి రావు. హోంవర్క్ చేయాలి, దానికి సంబంధించిన సాధన చేసుకోవాలి. ఏ ప్రేమ అయితే విశ్వాన్ని అంతటినీ, ఏ ప్రేమ అనే శక్తితోటి భగవంతుడు ఈ విశ్వాన్ని అంతటినీ నడిపిస్తూ ఉన్నాడు, ఆ ప్రేమతత్వాన్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను అని పిలవాలి మనం. మనం పిలిస్తేనే వస్తాయి ఇవన్నీ, పిలవకపోతే ఏవి రావు మన దగ్గరికి. మనకు మనంతా మనం కోరుకోకుండా మనకు బీటెక్ డిగ్రీ వచ్చేస్తుందా, లేకపోతే బ్యాంకులో ఉద్యోగం వచ్చేస్తుందా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతామా, లేకపోతే ఒక సైంటిస్ట్ అయిపోతామా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవుతామా? ఏమవ్వం, మనం కోరుకుంటేనే అవుతాం. నేను బిజినెస్ చేయాలి అనుకుంటే అప్పు చేసో సొప్పు చేసో లేదా బ్యాంకు టోపీలు లోటు పెట్టో ఎలాగోలా డబ్బులు తెచ్చుకుని కడతామో కడతాం అది వేరే విషయం. మొత్తం దాని ఏమంటారు బిజినెస్ అంటూ మొదలు పెడతాం, ఆ తర్వాత లండన్ పారిపోవచ్చు అమెరికా పారిపోవచ్చు అది వేరే విషయం. మనకు బిజినెస్ చేయాలంటే బిజినెస్ మ్యాన్ అవుతుంది, సైంటిస్ట్ అవ్వాలంటే దాన్ని తగ్గ చదువుతాం. అంటే మనం అడిగి వాటిని మన దగ్గరికి తెచ్చుకుంటున్నాం తప్ప అవంతటే వచ్చి మనం నెత్తిన పడవు. అలాగే భౌతిక జీవితంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇంచుమించు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఉంటాయి. గురువుగారు అందుకే అంటారు నువ్వు ఏ అవ్వాలని అనుకుంటున్నావు చెప్పు అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటారు. అంతే తప్ప గురువుగారు నన్ను మార్చేయండి అంటే ఏం మార్చరు. అలాగే గురువులు ఎవరు కూడా మనల్ని మార్చరు. గురువు వచ్చేస్తే నా జీవితం మారిపోతుందని ఎవరన్నా మనసులో అనుకుంటే అది భ్రమ. గురువు మార్చడు, మనమే మారుతాం. గురువు చెప్తాడు ఇవి ఎలా చేయి మారుతావు అంటాడు. సహనం వహించు అంటే సహనం వహించడమే, అన్ని విషయాల్లో ఇది అప్లై చేయాలి మాస్టర్ అనకూడదు. అది ఒకటే చెప్పాను అనుకోండి ఇంకేం చెప్పలేదు, అది అదే పాటిస్తూ ఉండాలి. అంటే శ్వాసను గమనించు, శ్వాస గమనించాలంటే నిద్రపోతున్నా గమనించాలా అని అడగకూడదు. నిద్రపోతున్నా గమనించాలి, మాట్లాడుతున్నా గమనించాలి, అన్నం తింటున్నా గమనించాలి, సినిమా చూస్తున్నా గమనించాలి, ఇలా కబుర్లు చెప్తున్నా గమనించాలి, ఎవరన్నా మాట్లాడుతుంటే మనం వింటున్నా గమనించాలి. గమనించంటే అది జీవితాంతం గమనించాలి. మళ్ళీ చెయ్యాలా అని అడగకూడదు. ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే కరుణ స్వరూపంగా భగవంతుణ్ణి మనలోకి ఆహ్వానించాలి. విశ్వం అంతా ఉన్నాడు, అణు అణువున ఉన్నాడు అని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి, అందరు గురువులు చెప్తున్నారు. మనకి ఎవరు ఇష్టమో వాళ్ళు ఎవరి పుస్తకం తీసుకెళ్ళినా సరే ప్రతి వాళ్ళు చెప్పకుండా ఉంటారు. కాబట్టి అణు అణువున విశ్వవ్యాపి అయిన పరమాత్మ కరుణాస్వరూపంగా పరమాత్మ అనొచ్చు లేదా గాయత్రి అనొచ్చు, ఇష్టం సరస్వతి అనొచ్చు, ఎవరైనా సరే అందరం గాయత్రి గారు గురువు గారు అలాగే మాస్టర్ డైరెక్షన్ లో మనం నడుస్తున్నాం కాబట్టి ఆ జగజ్జయన్ మహాయోగేశ్వరం అవచ్చు లేదా దత్తాత్రేయ స్వామి అవచ్చు, గురువు గారు మాతాజీ అవ్వచ్చు లేదా అరవిందులు అవ్వచ్చు లేదా ఇంకొకడు, అలా వాళ్ళు మనలోకి కరుణ స్వరూపంగా అవతరించాలి అని పిలవాలి. పిలిచినప్పుడు మనకు ముందర గాడ్ అంటే ఏమిటో ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ అది వరల్డ్ న్యూ వరల్డ్ రిలిజియన్ లో మరి ఇదివరకు కూడా చెప్పారు కదండి భగవంతుడు గురించి ప్రచారం చేశారు కదా. అంటే ఇదివరకు ప్రచారం చేసిన భగవంతుడు ఇప్పుడు ప్రచారం చేసే భగవంతుడికి తేడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మ్యాన్స్ రిలేషన్ టు గాడ్, భగవంతుడికి భక్తుడికి అనే సంబంధం ఏంటి? మ్యాన్స్ రిలేషన్ టు గాడ్ వాట్ ఈస్ దట్? ఒక్క నిమిషం ఈ ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ చాలా ఇంపార్టెంట్ వన్. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ లో ఇదివరకు భగవంతుడు ప్రేమస్వరూపుడుగా జ్ఞానస్వరూపుడుగా మొట్టమొదట ఈ ఇలాంటి తత్వాన్ని భూమి మీదకి పూర్తిగా అందరికీ ఎక్కువ మందికి అందించిన వాడు గౌతమ బుద్ధుడు. ఆయన జ్ఞానం స్వరూపంగా భగవంతుని దర్శించి అందరికీ జ్ఞానాన్ని పంచాడు. ఈ జ్ఞానాన్ని పంచి అందరూ జ్ఞానం అందుకుని భగవత్ తత్వాన్ని తెలుసుకునేంత వరకు భూమి మీదే ఉంటాడని, భూమి మీదే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు క్రైస్ట్. ఈ క్రైస్ట్ ఏం చేశాడు, మొట్టమొదటిసారిగా భగవంతుడు ప్రేమ స్వరూపుడు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా తన నడవడిక ద్వారా చెప్పాడు. దీనికి భాగవతంలో ఒక ప్రభుగణుడు అని ఉంటాడు, ఒక రాజు భరతుడని ఒక ముని ఉంటాడు. ఈయన ఈ భరతుడు ఒక అవధూత ఎలా ఉంటాడు అలా ఉంటాడు అనమాట. ఆ అవధూతలాగా ఉంటూ రఘుగణుడికి ఆయన ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. మొట్టమొదట ఆత్మజ్ఞానం అంతా కూడా ఇది భాగవతంలో వస్తుంది కదా. అక్కడ ఏ రకమైన సాధన చేశాడో భాగవతంలో వర్ణించబడిన ఆ భరతుడు అలాంటి సాధనని మళ్ళీ ఈ కలియుగంలో క్రైస్ట్ చేశాడని చెప్తారు ఒక పరమ గురు. అంటే భాగవత సంప్రదాయమే నడుస్తుంది, భాగవత సంప్రదాయం నడుస్తూ భగవంతుడు ప్రేమస్వరూపుడు అనే విషయాన్ని తన చేతల ద్వారా తన మాటల ద్వారా క్రైస్ట్ అందరికీ తెలిసే చేసి ఆ క్రైస్ట్ ఏం చేశాడంటే, ఇంకా అంతకు ముందు జ్ఞానాన్ని అందరికీ పంచిన భగవాన్ బుద్ధుడి యొక్క శరీరాలను ఉపయోగించుకున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు కదా భూమి మీద, భగవాన్ బుద్ధుడు భౌతికమైన శరీరం కాక మిగతా ఉన్నాయి, ఈ వీళ్ళందరినీ ఉద్ధరించడానికి వస్తుంది. ఆ ఉద్ధరించిన శరీరాల్ని క్రైస్ట్ ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అంటే జ్ఞానం అయిపోయింది, నెక్స్ట్ ప్రేమ అయిపోయింది, ఇప్పుడు రాబోయే ఈ న్యూ వరల్డ్ రిలిజియన్లో ఇంకా పూర్తిగా న్యూ వరల్డ్ రిలిజియన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దీంట్లో ఏమవుతుందంటే సంకల్పము పర్పస్ అనేది ఒకటి, భగవంతుడు సంకల్ప స్వరూపుడు అని తెలుస్తుంది. భగవంతుడు సంకల్ప స్వరూపుడు అంటే పూర్తిగా అర్థం కాదు చాలామందికి అర్థం కాదంటే అది చాలా కష్టం అర్థం అవటం. దాన్ని అగ్ని తత్వంగా చెప్పుకోవాలంటే శుచి అనే అగ్ని అనమాట, ద ఎలక్ట్రికల్ ఫైర్, ఊరికే అలా స్పిరిచువల్ ఫైర్ లేకపోతే అలా అనుకోగానే ఇలా అయిపోవడం, తక్షణం అయిపోవడం, అది భగవతత్వం. అలాంటిది వ్యక్తం అవడం ఏదైతే ఉందో భగవంతుడి సంకల్పము దాని యొక్క పర్పస్ ఏమిటి అని చెప్పేదాన్ని ప్లాన్ అంటారు, డివైన్ ప్లాన్. అందుకనే సీక్రెట్ డాక్టర్ని ఇవ్వటం జరిగింది. ఆ సీక్రెట్ డాక్టర్లో డివైన్ ప్లాన్ గురించి, డివైన్ ప్లాన్ అంటే భగవంతుడి దగ్గర నుంచి బయలుదేరిన జీవి మళ్ళీ భగవంతుడిని చేరుకోవడం, ఈ మధ్యలో పోవడం ప్రయాణం ఉంటుంది, ద జర్నీ, ఎటర్నల్ జర్నీ. ఆ ఎటర్నల్ జర్నీలో ఎక్కడెక్కడ ఏ రకమైన మజిలీలు ఉన్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి, అదంతా కూడా సంకల్ప శక్తి అనే ఒక గుణంగా, గుణం అనక్కలేదు దాన్ని, సంకల్ప స్వరూపంగా భగవంతుని తెలుసుకోవడం అనేది న్యూ వరల్డ్ రిలిజియన్లో చాలా ముఖ్యం. కాబట్టి న్యూ వరల్డ్ రిలిజియన్ ఎవరైనా సరే అర్థం చేసుకుని దాన్ని జనాలకి చెప్పాలి, మాస్టర్ ఆర్కే ఈ కోరిక ఇది అని అంటే వాళ్ళకి ముందర సంకల్పం అంటే ఏంటో తెలియాలి. సంకల్పం చాలా మృదువుగా, చాలా ఆనందం కలిగించే విధంగా ఉంటుంది, అంతే తప్ప రూడ్గా, బ్రూట్గా ఉండదు, ఉండిగా ఉండదు, పిడివారంగా ఉండదు. అది భగవంతుడు సంకల్ప స్వరూపంగా, ఏకోహం నేను ఒక్కడిని, బహుశ్యామ పది మంది చాలా మందిని అవ్వాలి అనుకున్నాడు, వెంటనే అయిపోయాడు. అలాగా సంకల్ప స్వరూపంగా భగవంతుని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏకోహం బహుశ్యామ అనేది ఏదైతే వేదమంత్రం ఉందో ఆ వేదమంత్రం యొక్క సరైన అర్థం మనం తెలుసుకోవాలి. మ్యాన్స్ రిలేషన్ టు గాడ్, వాట్ ఈజ్ మ్యాన్స్ రిలేషన్ టు గాడ్? భగవంతుడి పుత్రుణ్ణి నేను, గురువు గారు అంటారు కదా, అడుక్కోకండి, మీరు భగవంతుని యొక్క వారసులు మీరు. సో మనం ఆయన యొక్క వారసులంగా ఎలా ఉండాలి? భగవంతుడి వారసులు అంటే భగవంతుడి ఆస్తి మొత్తానికి వీడు వారసుడు, భగవంతుడికి ఏమి ఉన్నాయో మనకు అవి ఉండాలి, అది అర్థం. సో రిలేషన్ ఆఫ్ మ్యాన్ టు ద గాడ్ ఈజ్, మ్యాన్స్ రిలేషన్ టు గాడ్ ఏంటి? భగవత్ తత్వం అంతా తెలుసుకొని ఆ భాగవతమైన లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అది అప్పుడు కానీ మ్యాన్స్ రిలేషన్ టు గాడ్ అర్థం కాదు మనకు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అండ్ ఎటర్నల్ పర్సిస్టెన్స్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్ సివివి గారిని విమర్శించిన వాళ్ళు, ఈ విజయవాడలోనే ఆయన గొప్ప కవి కూడా, ఆ ఇవన్నీ చెప్పిన ఆయన పోయాడు కదా అన్నారు వెంటనే. అసలు విషయం ఏంటంటే మనం ఈ సాధన చేయటం వల్ల మనకు కొత్త శరీరం ఒకటి నిర్మితం అవుతుంది, అది అంతఃకరణ శరీరం. ఆ అంతఃకరణ శరీరం మనం ఎంతకాలం దాన్ని పని చేయించాలనుకుంటున్నా అంతకాలం ఉంటుంది. ఓ 3000 సంవత్సరాలు ఈ అంతఃకరణ శరీరంతో పనిచేస్తాను నేను అనుకుంటే 3000 సంవత్సరాలు అది అలాగే ఉంటుంది. ఎక్కడ కావాల్సింటే అక్కడ ఆ వాతావరణంలోంచి భూతత్వము, అగ్నితత్వము, జలతత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం ఇవన్నీ లాక్కుని ఒక బాడీ తయారు చేసుకోగలను. మన ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి దగ్గరికి వాళ్ళు గురువు గారు వస్తారు. వచ్చి గురుదేవాన్ని గట్టిగా కౌగిలించుకుంటే మీరు పోయారు కదా ఇలా ఎలా వచ్చారంటే చూడు గట్టిగా నన్ను కావలించి చూడు గట్టిగా ముట్టుకు చూడు కావాల్సిందే నేను ఫిజికల్గా ఉన్నాను లేదా ఉన్నారంట. కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అయినా అణువులు గల్లు కలిసిపోతాయి. అలాగే లాగరి మహాశయులు ఆయన సీట్లో కూర్చున్నప్పుడు బాబాజీ వాళ్ళ చెల్లెలు కదా కాశీలో గంగాని చూడుతున్నాను మీట్ అవటం ఇంకీ శరీరం నేను వదిలేస్తానంటే ఆ శరీరం వదలకపోతేనే వదిలితే 2-1 అన్నప్పుడు నీకు అన్నయ్య గారు మీరు శరీరం వదలకండి ఇలాగే ఉండండి అని బాబాజీ చెల్లెలు గారు ప్రార్థించటం, ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి నిష్పర్స్ అవటం. అక్కడ ఒక శిష్యుడు ఇదంతా గమనిస్తాడు. అప్పుడు యాక్చువల్గా లాహిరి మహాశయులు ఆయన సీట్లోనే ఉన్నారు, ఆయన ఎక్కడ కాదు అక్కడే ఉన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఒక కొత్త శరీరం తయారవుతుంది, అది ఈ పనులన్నీ చేసుకుంటూ అలాగా ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అంటే అది. అంతే తప్ప ఎన్నేళ్ళైనా ఈ భౌతిక శరీరంలో ఇలాగే పాడైపోయిన ఇప్పుడు కార్లు లారీలు ఉన్నాయి అనుకోండి, దానికి ఓ టైం అయిపోతే దాన్ని తీసి బయటపడచ్చు, గవర్నమెంటే ఒప్పుకోదు అదంతా నడవటానికి కదా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, మనకు ఒక కొత్త శరీరాన్ని నిర్మించుకుంటున్నాం సాధన ద్వారా. గురువులు ఆ పని చేస్తారు మనకు సాధనలో ఇచ్చే విషయాల ద్వారా కొత్త శరీరం నిర్మితం అవుతూ ఉంటుంది డే బై డే. డే ఎలా తయారు తెలుస్తుందండి మనకు, తల నుంచి మొదలయ్యి వరుసగా అలా పాదాల వరకు ఒక కొత్త శరీరం వచ్చినట్టు మనకు తెలుస్తుంది సాధన చేస్తూ ఉంటే. నెక్స్ట్ వచ్చేది ఎటర్నల్ పర్సిస్టెన్స్, అలాగా కంటిన్యూస్. ఎటర్నల్ అంటే అనెండింగ్, అంతు లేకుండా అలాగా అలా ఒక పద్ధతి ప్రకారం పని చేయటం అనేది మనకు న్యూ వరల్డ్ రిలీజియన్లో అదొకటి. ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అండ్ ఎటర్నల్ పర్సిస్టెన్స్, ఇదొకటి మనం న్యూ వరల్డ్ రిలీజియన్లో నేర్చుకోవాల్సింది. అందుకనే దివ్య శరీర నిర్మాణం అనేది ప్రతి చోట స్ట్రెస్ చేయబడుతుంది. నాలుగో పాయింట్ దగ్గరికి వచ్చేసరికి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవతార పురుషులు మాటిమాటికి అవసరం వచ్చినప్పుడల్లా మన మధ్య తిరుగుతూ దానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడానికి రావటం అనేది అందరికీ చెప్పాలి. ద కంటిన్యూటీ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద డివైన్ అప్రోచెస్. డివైన్ అప్రోచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరిగింది ఇది వరకు, మళ్ళీ ఎప్పుడెప్పుడు జరుగుతుంది, అప్పుడు మనం ఎలా తయారై ఉండాలి. మాస్టర్ చాలాసార్లు చెప్తుంటారు మీరు ఈ టైంకి రెడీ అవ్వకపోతే వేస్ట్, ఇంకో చోట ఎక్కడన్నా జరిగిపోతుంది, ఇంకో ఎవరన్నా చేసేస్తారు, మీరు చేయబోతే నేను దేవతలతో చేయించేసుకుంటాను ఇలా చెప్తూ ఉండేవారు. అంటే దట్ అప్రోచ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం రెడీగా ఉండాలి. ఇది ఒక పాయింట్ మనకు. అంటే మనం మాస్టర్ జ్వాలాకులు గారి పుస్తకాలు చదివినా, సీక్రెట్ డాక్టర్ని చదివినా, లేకపోతే మన రామకృష్ణ మాస్టర్ ఇచ్చినవి చదివినా, లేకపోతే ఈకే గారు ఇచ్చినవి చదివినా, ఎవరిచ్చినా అరవిందులు ఇచ్చినవి చదివినా, దాంట్లో దీనికి సంబంధించిన ఏమున్నాయి అని వెతుక్కుని నోట్స్ రాసుకోవాలి. ఈ పాయింట్లు ఎదురుకుండా పెట్టుకుని వీటికి ఇంకో ఇది చెప్పారు ఓకే బాగుంది, వాట్ ఐ క్యాన్ డూ ఫర్ దిస్. అంటే సపోజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్, అరవిందులు ఎక్కడెక్కడ చెప్పారు ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ గురించి, లేకపోతే లాహిరి మహాశయులు ఎక్కడ చెప్పారు, లేకపోతే శ్రీవి గారు ఎక్కడ చెప్పారు, లేకపోతే సత్యసాయిబాబా గారు ఎక్కడ చెప్పారు, షిరిడి సాయి ఎక్కడ, జిల్లెలమూడి అమ్మ ఎక్కడ చెప్పారు, లేకపోతే మనకు రామకృష్ణ పరమహంస గారు ఎక్కడ చెప్పారు, రమణ మహర్షి గారు ఎక్కడ చెప్పారు, చూసుకుంటాం మనం అలా చదువుకోవాలి. అలాగే మ్యాన్స్ రిలేషన్ టు గాడ్ ఏంటి చదువుకోవాలి. ఆంజనేయ స్వామి చెప్తాడు నేను దాసుడిని అయినప్పుడు నీకు నేను దాసుడిని, నువ్వు నేను ఒకటే అని తాదాత్మ్య స్థితిలో ఉన్నప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు. అంటే మనం అద్వైతం అనుకోండి, నువ్వే నేను, నువ్వు నేను రెండు లేవు, నేను అంతే. ద్వైతం వచ్చినప్పుడు నువ్వు నేను, విశిష్టార్థం వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు నీకు నేను దాసాను దాస్తుంది, మూడు రైటే, మూడు ఒక ఒక్క స్టేజ్ లో మనం మన అనుభూతిని చెప్తున్నాం అన్నమాట. ఉన్నదంతా నేనే అన్నప్పుడు రెండు లేదు, ఒక్కటే ఉంది అద్వైతం. భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను, రెండు ఉన్నాయి అంటే ద్వైతం. భగవంతుడు ఉన్నాడు, నేనున్నాడు, అదిగో వాడు కూడా ఉన్నాడు, ఈ సృష్టి కూడా ఉంది, అప్పుడే విశిష్టాద్వైతం. రెండు దాటి మూడుకు వచ్చింది. ఇవన్నీ కూడా మనం మన సాధనలో మనం అందుకున్న స్థితి బట్టి అర్థమవుతుంది. తర్వాత ఈ డివైన్ అప్రోచెస్ ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడు భూమి మీద ఏం జరిగింది, ఇలాంటివి మనం గమనించుకుంటూ ఉండాలి. 1969లో ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు చంద్రమండలం మీదకి ఒక రోవర్ను పంపించారు. ఆ రాకెట్ వెళ్ళింది, అక్కడ రోవర్ దిగింది, దాని మీద ఆమ్స్ట్రాంగ్, నీల్ ఆమ్స్ట్రాంగ్ భూమి మీద, అక్కడ చంద్రుడు భూమి మీద కాలు పెట్టాడు. దాని గురించి మా శ్రీకే గారు ఏం చెప్పారంటే, ఆ సంఘటనని పురస్కరించుకుని కొంతమందికి ఒక రకమైన కనెక్షన్ ఇవ్వబడింది భూమి మీద వాళ్ళకి, వేరే గ్రహాల నుంచి భూమి గ్రహానికి కొంతమందికి ఒక కనెక్షన్ ఇవ్వబడింది. అదొక డివైన్ అప్రోచ్. అలాగే మనం వేరే వేరే గ్రహాలకి పంపిస్తాం. అలాగే భూమి మీద జగజ్జని మహాయోగేశ్వరి దేవి అవతరించింది ఫలానా రోజు, డివైన్ అప్రోచ్. వాట్ హ్యాపెండ్, మనకేంటి గమనించాలి. అలాగే దత్తాత్రేయ స్వామిని మనం ఇక్కడ ప్రతిష్ఠించాం. ఇంతకాలం మరి ఆయన లేడా అంటే ఉన్నాడు, ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఈ సమయంలో ఇక్కడ మనం ప్రతిష్ఠించాం. అదొక అప్రోచ్. ఆయన అక్కడ ఏం చేస్తారు, ఒకే వ్యక్తి ఇంట్లో మామూలుగా ఉండొచ్చు, బయట ఆఫీసులో ఆఫీసర్గా ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ సపోజ్ హైయెస్ట్ అఫీషియల్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఆయన ఆఫీసులోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతే తప్ప అక్కడ ఎవరికి నాన్న తమ్ముడు అన్నయ్య అలా వర్తించడానికి వీలు లేదు, ఇంటికి వస్తేనే అవన్నీ. అలాగే మనం ఆ సందర్భంలో ఆ డివైన్ అప్రోచ్ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, మనల్ని ఏం చేయమన్నారు, ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాలి. చాలా క్యాజువల్గా తీసుకుంటాం మనం, తీసుకోకూడదు. ఆ తర్వాత అవర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, అవర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, మనం ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకోవాలి. ఒక తోటి విద్యార్థిగా చూడాలి, తోటి మానవుడిగా చూడాలి. ఎలా చూడాలి అంటే, ఈ శరీరంలో ఏ తత్వం అయితే ఉందో నా శరీరంలో కూడా అదే తత్వం ఉంది, కాబట్టి తత్వం ప్రకారం మన ఇద్దరం ఒకటే. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలకి ఎలాగైతే సామ్యములు ఎక్కువ ఉంటాయి, అంటే ఒకే రకమైన సారూప్యాలు ఉంటాయి, సామీప్యాలు ఉంటాయి, అలా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి ఒక తండ్రి బిడ్డలు. అలాగే మనం అందరం భగవంతుడి బిడ్డలం, కాబట్టి మనందరిలో భగవంతుడి అంశం ఉన్నది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి అంశను నేను అని గుర్తుండాలి తప్ప నేను సీతారాము అని, నేను కిషోర్ అని, నేను తేజ అని అలా గుర్తుపెట్టుకోకూడదు. అసలు మనం రివర్స్లో గుర్తుపెట్టుకుంటున్నాం, గుర్రానికి బండిని కడతామా, బండికి గుర్రాన్ని కడతామా. బండికి ముందర గుర్రం ఉండాలి, బండి వెనకాల ఉండాలి, అంతేగాని గుర్రం వెనకాల బండి ముందు ఉందనుకోండి, రెండు అక్కడే ఉంటాయి. ఎక్కడికి మనం అదే పని చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని ముందర పెట్టుకుంటున్నాం, దేవుడిని వెనకాల పెట్టుకుంటున్నాం కాదు. భగవంతుడి అంశను నేను అనేది ముందర ఉండాలి. నా జీవితాన్ని నడిపేది భగవంతుడని ఉండాలి. ఆ తర్వాత మనం ఆయన నడుపుతున్నాడని ఒప్పుకోవాలి. మేము ఒప్పుకోవండి, ఇవన్నీ ఒప్పుకుంటేనే కానీ డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ మాకు రాదా అంటే రాదు. భగవంతుడే నా జీవితానికి అన్ని అన్నవాడికే డిసైపుల్షిప్, తప్ప ఓ భగవంతుడు అన్నాడు బాగుంది బాగుంది చాలా బాగుంది ఆయన ఆయనే నేను నేనే అంటే మనకు ఎందుకు వేస్ట్ టైం. అలా ఆయన వాళ్ళకి ఏం అర్థం కాదు. భగవంతుడే నా జీవితానికి మార్గదర్శి, భగవంతుడే నాకు సహచరుడు, భగవంతుడే నాకు సర్వస్వం. భగవంతుడు నాకు సర్వస్వం అంటే నా భార్య ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి. భగవంతుడు నీకు సర్వస్వం అన్నావు, ఆయనే నీకు భార్య రూపంలో నీ ఇంట్లో ఉన్నాడు. భగవంతుడే పిల్లల రూపంలో నీతో ఉన్నాడు. భగవంతుడే తల్లిదండ్రుల రూపంలో నీతో ఉన్నాడు. భగవంతుడే ఈ ఇంటి ఈ ఇల్లుగా నీకు భగవంతుడే ఉన్నాడు. ఇల్లు అంతా ఎవరిది, భగవంతుడే. నాది అనుకోకూడదు, పెద్ద ఉద్యోగం ఉంది కిషోర్కి, ఆ ఉద్యోగం ఎవరిచ్చారంటే భగవంతుడు ఇచ్చారు అన్నది. అంతేగాని నేనే కష్టపడి పరీక్షలన్నీ రాసి సంపాదించాను, రైట్? కష్టపడి పరీక్షలు రాసి సంపాదించడానికి కావాల్సిన జ్ఞానం భగవంతుడు. మనకు ఇంటర్వ్యూ చేసి మనకు ఎస్ అన్నవాడు కూడా భగవంతుడు, వాడి రూపంలో భగవంతుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు. అలా ప్రతి విషయంలో మనం భగవంతుని యొక్క ఉనికిని ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాడు, మర్చిపోకూడదు. ఆకలి వేస్తుంది అనుకోండి, ఆ టైంకి అన్నం పెట్టేవాడు, అప్పుడు ఏమవుతుంది, అనబెట్టినాడే భగవంతుడు. అంతే కదా, అమ్మాయి దేవుళ్ళ నాకు నీ పెట్టి నా ప్రాణాలను నిలిపి ఉంటాను. అప్పుడు గుర్తుంటాడు చూసారు దేవుడు, అలా ప్రతిసారి గుర్తుంటాడు. అది గుర్తుంటూ ఉంటే ఏమవుతుందంటే మనం ఒకరికొకడు మన లోపాలు అవి కనిపించడం మానేసి భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నాను నేను. కొంచెం కష్టం కాబట్టి మనకు ఎవరు బాగా ఇష్టం వాళ్ళ రూపం అని చెప్తారు. మనకి మీకు బాగా ఎవరు ఇష్టం వాళ్ళ రూపం అనుకుంటున్నాను అనుకోండి. అందరూ మీకు బాగా ఎవరు ఇష్టం ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి. మాస్టర్ ఇష్టం నాకు అన్నారనుకోండి, అప్పుడు కిషోర్ అనగానే కిషోర్ కనబడకూడదు, మళ్ళీ మాస్టర్ కనబడదు. అలాగా అప్పుడు మనం నిజంగా బ్రదర్హుడ్ అంటే తెలుస్తుంది. నిజంగా బ్రదర్హుడ్ తెలిస్తే మనం మన తోబుట్టువుల్ని ఎంత ప్రేమగా చూస్తాం, మన ఇంట్లో మన సొంత పిల్లల్ని ఎలా చూస్తాం, అలాగే మన వాళ్ళు బయట వాళ్ళు అనే భేదం పోయి అందరినీ అలాగే చూస్తాం, అందరినీ అలాగే ట్రీట్ చేస్తాం. ఆ రకమైన మార్పు రావాలి మనలో, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఒకటి రావాలి. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద పాత్ టు గాడ్, భగవంతుని చేరుకునే మార్గం, భగవంతుని చేరుకునే మార్గం వాడు తెలియాలి. ఇవన్నీ న్యూ వరల్డ్ రిలీజియన్లో ఫ్యాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 రకాల ఫ్యాక్ట్స్ చెప్పారు. ఈ 6 రకాల ఫ్యాక్ట్స్ లో ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్, ద మ్యాన్స్ రిలేషన్ టు గాడ్, ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అండ్ ఎటర్నల్ పెర్సిస్టెన్స్, ద కంటిన్యూటీ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద అండ్ ద డివైన్ అప్రోచెస్, అవర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ బ్రదర్హుడ్, అండ్ లాస్ట్లీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద పాత్ టు గాడ్. పాత్ టు గాడ్ అంటే ఏంటి? ద పాత్, మార్గం. ఐఆమ్ ది పాత్, ఐఆమ్ ది లైట్, ఐఆమ్ ది లైఫ్. I and my father in the heaven are one. ఇది క్రైస్ట్ చెప్పింది. ఆయామ్ ది పాత్ అంటే వేరే మార్గం లేదు, ఒకటే మార్గం ఉంది. అదేంటంటే నేను అనేది మార్గం. నేను 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 అని మనం ప్రతివాడం అంటాం. ఆ నేను దగ్గరికి వెళ్ళడమే మార్గం. ఆ నేను ఇంకా మిగతా దాంట్లోకి మనల్ని నడిపిస్తుంది. సో మనం ధ్యానం చేసినా జపం చేసినా ఏం చేసినా మనం ఎటు వెళ్తున్నాం అంటే ఆ నేను దగ్గరికి వెళ్తున్నాం. నేను అనేది ఎప్పుడైతే తెలుస్తుందో ఈ సృష్టి మొత్తం నేను తప్ప ఇంకొకటి లేదు అని తెలుస్తుంది. సృష్టిలో ఉన్నది ఒకడే నేను అంతే. ఆ పేరు పెడితే నేను, లేకపోతే ఒక వెలుగు. పేరు పెట్టే మనకు తెలుసుకోవడానికి పెడుతుంది. నేను నేను అనేది అహం, భగవంతుడి పేరు అహం అంతే. కాబట్టి నేను తెలుగులో నేను, ఆ నేననేది తెలుస్తుంది. ఉన్నదంతా నేనే తెలుస్తుంది. ఉన్నదంతా నేనే తెలియక ఏదైతే ఉందో, అటువైపు మనం నడవటం ఏదైతే ఉందో అది ద పాత్ టు గాడ్. దానికోసమే మెడిటేషన్, దానికోసమే యమ నియము, ఆసన ప్రాణాయామం, ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు. అవన్నీ అయిన తర్వాత ధ్యాన ధారణ సమాధులు మూడు ఒకేసారి చేయడం సంయమనం, సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఆల్ ప్లేన్స్ అని మాస్టర్ శ్రీవి గారు చెప్పారు. ఈ సంయమనం గురించి దీనికే అరవిందులు ఇంకోలా చెప్పారు. అదేంటంటే ఎప్పుడైతే నువ్వు సుప్రామెంటల్ లేకపోతే గ్నాసిస్, నాసిస్ లేకపోతే ఇంకొకటి ఏంటంటే విజ్ఞానమయ కోశంలో ప్రవేశించగలిగావు, అప్పుడు నీకు ఆటోమేటిక్ ఈ సంయమనం వచ్చేస్తుంది. సో మనం ఏదైనా చేయనియండి, ఎటు చేసినా మనం రీచ్ అవ్వాల్సింది మనస్సు దాటి, మనస్సు దాటి ఆ పైన ఏముందో దాంట్లోకి ఎస్టాబ్లిష్ అవ్వాలి మన ఎఫర్ట్స్ అన్ని దాని గురించి. అప్పుడు మనకు విజ్ఞానమయ కోశంలో ఉంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడైన భగవత్ తత్వం తెలుస్తుంది. ఇప్పటికి వరకు మనకు భగవంతుడు జ్ఞానస్వరూపుడుగా, భగవంతుడు ప్రేమస్వరూపుడుగా తెలుస్తూ ఉంటే ఈ కొత్త యుగంలో ఏ ధర్మం అయితే ఉందో దాంట్లో భగవంతుణ్ణి సంకల్ప స్వరూపుడుగా తెలుసుకుంటాడు. అందరూ ఆల్రెడీ భగవంతుని సంకల్ప స్వరూపంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. భగవంతుని ఆల్రెడీ సంకల్ప స్వరూపంగా మంత్రం చేస్తూ ఉన్నాం. భగవత్ సంకల్పం తెలుసుకోవటమే గాయత్రి, భగవత్ సంకల్పమే గాయత్రి, భగవత్ సంకల్ప స్వరూపుని గాయత్రి. ఆ గాయత్రి అనే శక్తి ఏదైతే ఉందో భగవంతుని సంకల్పాన్ని అన్ని ప్లేన్స్లోనూ ఎస్టాబ్లిష్ చేస్తుంది, మేనిఫెస్ట్ చేస్తుంది. చేస్తూ ఆ సృష్టిలో ఉన్న జీవులందరి బుద్ధుల్ని మళ్ళీ భగవంతుని వైపే ప్రేరేపిస్తూ ఉంటుంది. మీరు అక్కడి నుంచే వచ్చారు, మళ్ళీ అటే చూడండి, మీ దృష్టి వేరే వైపు వెళ్ళకండి అని చెప్తూ ఉంటుంది భగవంతుడి నుంచి వచ్చిన ఆ సంకల్ప శక్తి. కాబట్టి న్యూ వరల్డ్ రిలీజియన్లో పరమపూజ్య గురుదేవులు గాయత్రి మంత్రాన్ని విశ్వవ్యాపితం చేయటానికి కారణం ఏంటంటే ఈ కుంభయుగంలో, ఇదివరకు ఎప్పుడో కుంభయుగంలో విశ్వామిత్రుడు ఆపనే చేశాడు, గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశాడు, మళ్ళీ ఇప్పుడు కూడా గురువుగారు అలాగే మా శ్రీకే గారు దాన్ని సార్వజనీయం చేశారు. అలాగే ఆల్రెడీ మనం న్యూ వరల్డ్ రిలిజియన్లో ఉన్నాం, కానీ న్యూ వరల్డ్ రిలిజియన్ మనకు తెలియాలి, ఈ భేదభావాలు అన్నీ పోయే సోదరత్వం ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటూ మనం భగవంతుడు సంకల్ప స్వరూపుడు అన్నప్పుడు గురుదేవుల మాటల్లో ఆ సంకల్పం మనకు తొంగి చూస్తూ ఉంటుంది. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని అందరూ చెప్తున్నారు, కానీ నేనున్నాను, నా శక్తిని ఉపయోగించి అది రాకుండా చూస్తాను. అది భగవత్ సంకల్ప శక్తి. అంటే సంకల్ప శక్తి ఇదివరకు ఎలా పనిచేసిందో చెప్పుకున్నాం, మొదటి ప్రపంచ యుద్ధంగా పనిచేసింది, ఇంకో ప్రపంచ యుద్ధంగా పనిచేసింది, ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పారు గురుదేవుల యొక్క ఆ వాణిలో. మనకి ఏం కనిపిస్తుంది? శంబళ శక్తి కనిపిస్తుంది. ఆ శంబళ శక్తి అంటేనే ప్రపంచం అంతటికీ మేలు చేయడం అనేది. అందుకే మహశక్తి హమేదో పాటతో మొదలవుతున్నప్పుడు శాంతి కొంచెం కార్యక్రమాలన్నీ ఈ శంబళ శక్తి ఏదైతే ఉందో అది సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తిగా భగవంతుడు ఉన్నారు. కాబట్టి గురువు గారిని ఏమనాలి మనం? భగవంతుడే అనాలా, లేకపోతే ఒకటి మామూలుగా ఒక గురువు అనాలా, లేకపోతే పరమ గురువు అనాలా? మనం ఏమన్నా ఏమనకపోయినా ఆయన ఆయనే. ఈ సృష్టి మొత్తానికి ఆయన భగవత్ ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ దైవ సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్ప శక్తిని భూమి మీద సంపూర్ణంగా అవతరింపచేయటానికి పాటుపడే వాళ్ళల్లో పరమ పూజ్య గురుదేవులు ఒకరు. ఈ శంబళ శక్తి వల్ల ఏం జరుగుతుందంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిష్ ఈ భూమి మీద, కింగ్డమ్ ఆఫ్ గాడ్ భగవత్ సామ్రాజ్యం ఏర్పడుతుంది. భగవత్ సామ్రాజ్యం ఏర్పడటంలో ఇదివరకు ఎప్పుడో మొట్టమొదటిసారి ఈ శంబళ శక్తి వచ్చినప్పుడు కింగ్డమ్ ఆఫ్ మ్యాన్ ఏర్పడింది. కింగ్డమ్ ఆఫ్ మ్యాన్ అంటే అప్పుడు మానవులకు ఇంకా మనస్సు లేదు, మామూలు జంతువుల్లో ఉన్నారు, అప్పుడు మొట్టమొదటిగా మనస్సు ఏర్పడింది. రెండోసారి ఆ శంబళ శక్తి వచ్చినప్పుడు ఏమైందంటే స్పిరిచువల్ కింగ్డమ్, స్పిరిచువల్ కింగ్డమ్ కి మానవుడికి లిఫ్ట్ వచ్చింది. స్పిరిచువల్ కింగ్డమ్ అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి మొట్టమొదటి మనస్సు వచ్చింది. మనస్సు తర్వాత ఆధ్యాత్మిక జీవితం గడపడానికి కావాల్సిన అప్లిఫ్ట్మెంట్ వచ్చింది. రెండోసారి ఇప్పుడు ఏకంగా ఏమవుతుంది, భూమి మీద భగవత్ సామ్రాజ్యం సామ్రాజ్యం ఏర్పడినప్పుడు అనుకోగానే అయిపోయేటట్టుగా అక్కడ శుచి అనే అగ్ని పనిచేస్తూ ఉంటుంది. దీనికోసం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిటాచ్మెంట్ కావాలి. ఫస్ట్ బుద్ధుడు ఏం చెప్పాడంటే డిటాచ్మెంట్, డిస్పాషన్ అండ్ డిస్క్రిమినేషన్, ఈ మూడు మనం బాగా అలవాటు చేస్తుంది. డిస్క్రిమినేషన్ గురువుగారు వివేకం అన్న, అలాగే డిస్పాషన్ అంటే ఏ రకమైన ప్యాషన్స్ లేకుండా, కోపతాపాలు, ఈర్ష్యా ద్వేషాలు, అసూయ ఇలాంటివి లేకుండా వర్క్ చేయాలి. అలాగే డిటాచ్మెంట్, ఆ పని చేస్తే నాకేమొస్తుంది, ఈ పని చేస్తే ఇదిగోండి, లక్ష్మీ సాధన చేస్తే కోట్లు వస్తాయట, అలా చేస్తే లక్ష్మీ సాధన చేసినట్టు కాదు. లక్ష్మీ సాధన ఎందుకు చేయమన్నారంటే ప్రపంచంలోకి ఈ భూమి మీదకి జగద్గురువు అవతరించినప్పుడు, ఆ జగద్గురువు వస్తున్నప్పుడు ఆయనకి ఇప్పుడు మోడీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎలక్షన్స్ లో నెగ్గాడు, మరి కూడా ఖర్చు అయితేనే కదా ఎలక్షన్స్ లో నెగ్గేది ఎవరైనా. అలాగే జగద్గురు వచ్చినప్పుడు కూడా ఆయన కార్యక్రమాలకి బోల్డంతా ఆర్థిక తర్వాత దానికంటే డబ్బులకు సంబంధించిన ఖర్చు ఉంటుంది, మనుషులు కావాలి, అన్ని రకాల వనరులు కావాలి. అలాంటి వనరులన్నీ ఏర్పడటానికి లక్ష్మీ సాధన చేస్తున్నామని గుర్తుండాలి. అంతే తప్ప ఇదేదో చేసినా కాబట్టి రియల్ ఎస్టేట్ లో కలిసి వస్తుంది, ఇంకోటి చేసినా కాబట్టి బిజినెస్ లో కలిసి వస్తుంది అంటే ఏమి కలిసి రావు. అలాంటి భ్రమలో ఉండి తర్వాత రాలేదు అనుకోండి, ఈ సాధన చెప్పాడు వేస్ట్ చేసుకున్నాం ఇన్ని ఏళ్ళు అనకూడదు. అది రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ మెథడ్, అలాంటివి చేయకూడదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ డిటాచ్మెంట్ మనకు కరెక్ట్ గా ఉంటే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మహాత్ములను చూసినప్పుడు కానీ మనలో లోపాలు తెలుస్తాయి. మాకు ఎప్పుడు మనం డిటాచ్డ్గా ఉండకూడదు. ఫలితాల మీద ఆశ లేకుండా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న లోపాలు తెలిసి ఆ లోపాలు మనం ఎలా వదిలించుకోవాలో తెలుస్తాయి. తద్వారా మనలో భగవత్ శక్తి మన ద్వారా ప్రకటించబడటానికి కావాల్సిన దైవీ లక్షణాలు మనం ఎలా అలవాటు చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఊరికే ఆ డిటాచ్మెంట్ లేకపోతే ఏది రావబండి. సో బుద్ధుడు చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం రావడానికి ఆయనే మూడు ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, డిటాచ్మెంట్, డిస్పాషన్ అండ్ డిస్క్రిమినేషన్. అలాగే క్రైస్ట్ ఏమి ఇచ్చాడంటే, క్రైస్ట్ ఇచ్చిన ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనం మొదటిది జ్ఞానం, భగవంతుడిని జ్ఞానస్వరూపుడిగా అర్థం చేసుకోవాలంటే మనం అటాచ్మెంట్ ఉండాలి, డిస్పాషన్ ఉండాలి, డిస్క్రిమినేషన్ ఉండాలి. అలాగే భగవంతుని ప్రేమస్వరూపంగా అర్థం చేసుకోవాలంటే ఇండివిజువలిజం అంటే వ్యక్తిగతమైనది తీసి పక్కన పెట్టాలి. ఇంకొకటి ఇనీషియేషన్, దీక్ష తీసుకోవాలి, దీక్షలు తీసుకోవాలి, ఇనీషియేషన్ అంటే దీక్ష. అలాగే ఐడెంటిఫికేషన్, మనం ఐడెంటిఫై అవుతాం దేంతో, దేంతో ఐడెంటిఫై అవుతాం, ఐఆమ్ దట్, ఐఆమ్ దట్, ఐఆమ్ అన్నాడు ఎవరు క్రైస్తవు. మనం ఏమంటాం, నేను శివుడిని అని ధ్యానం చేసి ఉంటాను, శివుడి చేతిలో త్రిశూలం ఉన్నట్టు, శివుడి చేతిలో డమరకం ఉన్నట్టు, శివుడి చేతిలో ఇంకా ఒక పాత్ర ఉంటుంది, అలాగే ఆయన మెడలో పాములు ఉంటాయి, అలాగ అన్ని ఊహించుకుని అది నేనే అని ధ్యానం చేయాలి. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ శివ, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ విష్ణు, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ సవిత, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ సన్. ఇలాగ మనం దేంతో అయినా సరే ఒకటి అవ్వచ్చు, తాదాత్మ్యం చెందచ్చు. ఎప్పుడు మనకు ఆ మొట్టమొదటి చెప్పిన సంయమనం వస్తే, ధ్యాన ధారణ సమాధులు మూడు ఒకసారి వస్తే దాన్ని తత్రమేక సంయమ, ఆ మూడు కలిస్తే సంయమం. దాన్ని అరవిందులు ఏం చెప్పారు, విజ్ఞానమయ కోశంలో నువ్వు ప్రవేశించినప్పుడు ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. నువ్వు విడిగా సంయమనం చేయట్లేదు, నేను ఫలానా అనుకుంటే చాలు అయిపోతుంది. ఇవి ఈ న్యూ వరల్డ్ రిలిజియన్ లో తెలుసుకోవాల్సినవి. ఈ న్యూ వరల్డ్ రిలిజియన్ కి సంబంధించిన కార్యక్రమం అంతా జరగడానికి, ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏదేం చేయాలో అవన్నీ చేయడానికి వచ్చారు మాస్టర్ రామకృష్ణ మాస్టర్. అది ఆయన అవతార కార్యక్రమం. ఆ న్యూ వరల్డ్ రిలిజియన్ లో మనం అర్థం చేసుకుంటూ ఉంటే మాస్టర్ ఏ ఆశ్రమం పెట్టారు, దానికి ఇక్కడ ఈ చెప్పుకున్న పాయింట్స్ లో అక్కడ ఏం చెప్పారు, అది ఇది ఎలా రిలేట్ అవుతుంది, అలా కాస్త ఆలోచిస్తే మనకు ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. ఇది కాస్త మాస్టర్ ఆశ్రమాల గురించి ఐడియా ఉన్నవాళ్ళు, ఇప్పుడు చెప్పుకున్న ఈ వరల్డ్ రిలిజియన్ న్యూ వరల్డ్ రిలిజియన్ లో సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం, వాటికి సంబంధించిన ఉన్నవాళ్ళు ఈ కొరలేట్ చేయగలిగితే బాగుంటుంది, అలా ట్రై చేసి చూడండి. అలాగే ఆల్రెడీ మీకు శ్రీవల్లభ చరితామృతంలో ప్రేమశక్తి గురించి ఒక చదవండి అని చెప్పాను, ఎవరన్నా హోంవర్క్ అది కనుక చదివితే అది కూడా నోట్స్ రాసుకుని దాన్ని ఎలాగ మన దాంతో ఒకటవుతాము ఎప్పుడైనా సరే. ఐడెంటిఫికేషన్, ఐఎమ్ ఐడెంటిఫై విత్, ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ ఇన్స్పెక్టర్స్ జాబ్, అంతే మర్చిపోడు ఇప్పుడు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు. సపోజ్ అలా ప్రమోషన్ వచ్చి ఐజీ అయ్యాడు, ఐఎమ్ ఐజీ అంటాడు, అంతే తప్ప ఐఎమ్ సోల్స్ అండర్. అలాగే మనం కూడా ఐఎమ్ లవ్ అనగలిగి ఉండాలి, ఐఎమ్ ఫౌంటన్ ఆఫ్ లవ్, ఐఎమ్ ఓషన్ ఆఫ్ లవ్. మాస్టర్ సివివి గారు చెప్పుకున్నారు ఐఎమ్ ఓషన్ ఆఫ్ లవ్. అలాగే పరమహంస యోగానంద గారు అంటారు వాళ్ళ గురువు గారిని, మా గురువు గారు ఇస్ జ్ఞాన అవతారం. యుక్తేశ్వర గిరి గారు నేను ఏమంటారు, జ్ఞానావతార్ అంటారు. అలాగే మహావతార్ బాబాజీ. ఇలాగా ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్, గాడ్ చాలా భగవంతుడు ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ ఒక్కదాంతో ఆస్పెక్ట్ తోటి మనం ఐడెంటిఫై అయినా చాలు. దాన్నే గురుదేవులు ఏమన్నారంటే, భగవంతుడి శక్తులు అనేకము, దాంట్లో గాయత్రిలో 24 శక్తులు కనిపిస్తున్నాయి, మీరు ఒక్కదాన్న అర్థం చేసుకోవచ్చు లైఫ్ మొత్తంలో, ట్రై చేయండి అన్నారు. అందుకని మనం వీ కెన్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ అట్లీస్ట్ 1 లెటర్ ఆఫ్ గాయత్రి అవుట్ ఆఫ్ 24. అలా చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, అందరూ బాగుండాలని, అందరూ సుఖంగా ఉండాలని, దాన్నే మన వాళ్ళు ఎలా చెప్పారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం మార్గేణ మహిం మహిషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యజాలిని సూర్యం శోభరయంతు, బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిన్ దుఃఖమాప్నుయ, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతః సర్వాంశినః.
ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సజ్ఞమయ తమసో మా జ్యోతిర్జ్ఞమయ మృత్యోర్మాంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థమాసు వ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు.